My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు అక్షరాల పొదోట కార్యక్రమం ఆగస్టు 18, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
Mind Media, Voice of India, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నానండి. పిల్లలు తరతరాల నుంచి తల్లిదండ్రిని, వాళ్ళ చుట్టుపక్కలున్న పరిసరాలని చూసి నేర్చుకుంటారు. వెనకటికి ఓ పిల్లాడు చదువు అభ్యసించే ముందు కాకరకాయ అన్నాడంట. చదువు అభ్యసించాక కీకరకాయ అంటం మొదలుపెట్టాడంట. అలాగా మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్న నైతిక విలువలు అవన్నీ మర్చిపోయి కాలంతో అనుగుణంగా పరిగెట్టదలిచి కాస్త అటు ఇటు చూసి ఎవరూ మనని గమనించట్లేదని తప్పుదారులు పడితే ఈ కాల పరిస్థితుల్లో పారా హుషారండి. మన పిల్లలు మనని అనుసరిస్తున్నారు. ఈ కాలంలో అన్నీ అణుకుటుంబాలేమో. పిల్లలతో మనం సమయం కేటాయించాలి గడపటానికి. అది చేయకుండా మనం పిల్లలు చేయి పట్టుకుని మనతో పాటు పిల్లల్ని కూడా పరిగెట్టిస్తే వాళ్ళు మనం పరిగెట్టే పరుగుల పందెంలో ఆరి తేరిపోయి కాలానికి అనుగుణంగా మనకన్నా మరో ఆకు ఎక్కువ చదువుతారు. ఏమంటారండి? అలా పరిగెట్టి పరిగెట్టి మన నైతిక విలువలు, మన సంస్కారం ఎక్కడో వదిలేసి కొంతసేపు అయ్యాక దేనికోసం పరిగెడుతున్నామో తెలియకుండా పరిగెడతాం. మరి అలాగే అవుతోందేమో కదండి ఈ కాల పరిస్థితుల్లో. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం కూడా అర్థం కాని పరిస్థితులు వస్తున్నాయి కదా. ఏమంటారండి? కాలంతో పాటు పరిగెట్టాలండి, కానీ మన సంస్కారం, మన విలువలు పక్కకి తోసేసి పరిగెట్టేంత అవసరం మనకు పడకూడదు. అవన్నీ మోసుకుంటూ సరైన దారిలో మనం వెళ్ళేలా చూసుకుందాం. అప్పుడు ఈ లోకంలో మన పిల్లలు కూడా సరైన దారులు అనుసరిస్తారు. మరి అందరం దానికోసం పాటు పడదామండి. ఏమంటారండి? కలిసి నడుద్దాం, సరైన బాటలో కలిసి నడుద్దాం. శంకరమంచి సత్యం గారు ఇంతే సంగతులు తథ్యం సుమతి ఎందరో మహానుభావులు శీర్షకల ద్వారా పత్రికా రచన చేశారట. ఇప్పుడు మన అక్షరాల పూదోటలో అమరావతి కథలు వింటున్నాం కదండి. దాంట్లో మొదటి కథలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ మన మొదటి కథ పేరు పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి. ఈ కథలో పెద్దయ్య గారి కొడుకు నారాయణ ఇంటికి ఎందుకు పరిగెట్టినట్టు కథ విని తెలుసుకుందామండి. అమరావతి దేవాలయంలో 10 కుటుంబాల వారు అర్చకులు. అందరి అర్చకుల్లోకి పెద్ద పెద్దయ్య గారు. పెద్దయ్య గారి కొడుకు నారాయణ 6 పసివాడు. అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా, అఆలు శాంతం రాకపోయినా కుంచకోలతో పెద్దగుడి తలుపులు తీయటం చేతనవ్వు. స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటం చేతనవ్వు. స్వామి నిర్మాల్యం తీయడం చేతనవ్వు. శటగోపురం పెట్టడం చేతనవ్వు, కానీ డబ్బులు లెక్కెట్టుకోవటం చేత కాదు. మధ్యాహ్నం 12 గంటలు దాటాక పెద్దయ్య గారు అర్చకుల ఇంటికి వెళ్ళి, ఒరేయ్ గోపాలం నైవేద్యం, ఒరేయ్ కృష్ణమూర్తి నైవేద్యం అని తన జతగాళ్ళని కేకేసేవాడు. 10 మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బయలుదేరితే వాళ్ళ వెనకల 6-7 ఏళ్ల పిల్లలు మడిగట్టుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు. ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లల అంగోస్త్రాలు గోచి పోసి కట్టిపించుకునేవారు. వాళ్ళు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టించుకుని గ్లాసులతో నీళ్లు తీసుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు. ముందు 10 మంది అర్చకులు పెద్ద పళ్ళాలతో మహానివేదన తీసుకెళ్తుంటే వాళ్ళ వెంట మరో 10 చిన్న నైవేద్యాలు గోచీలు ఊడిపోతుంటే మళ్ళీ దోపుకుంటూ తండ్రుల వెంట గుణగుణ నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు కాళ్ళు సర్రున కాలుతున్నా లెక్క చేయకుండా, గ్లాసుల్లో నీళ్లు తొణికిపోతున్నా గమనించకుండా పోటీ పడి పరుగులెత్తటాలు. అలా 2వ ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచి ఉన్న నాపరాయి బండలు ఎండకి సలసల కాగుతుంటే వాటి మీద పిల్లల లేత పాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరుగులెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని గ్లాసుల్లో నీళ్లు కాసిన బండల మీద ఒంపుకొని ఆ నీళ్ళలో నుంచునేవారు. మండుతున్న బండల మీద నీళ్లు బుసబుస పొంగి కాళ్ళు మరీ కాలేవి. కుయ్యోమంటూ మెట్ల వైపు పరుగులు పెట్టేవారు. వద్దంటే వినరర్రా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకుని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సాన ముందు చేరేవారు. గంధం చెక్క తీసుకుని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం అరగదీసేవారు. వాళ్ళ పెద్దలు గంధం కుంకుమ పెట్టుకుని పిల్లలందరికీ గంధం బొట్టు పెట్టి ఒంటి నిండా గంధం పూసేవారు. ఆ పైన ధూప దీపాలు ఇస్తున్నప్పుడు గంటలు జేగంటలు మోగించడం పిల్లల వంతు. అలా మహానివేదనలు ముగించుకుని నుదుట గంధాక్షతలు వెలుగుతూ ఉండగా 20 నైవేద్య పళ్ళాలు గుడిమెట్లు దిగుతుంటే చూడవలసిందే. శివరాత్రి ఉత్సవాలగ్గాను పులికాపు చెయ్యాలి రండర్రా అని పెద్దయ్య గారు పెద్దలందరినీ తొందర చేస్తే నారాయణ పిల్లలందరినీ కూర్చి మేము వస్తాం అన్నాడు. సరే అన్నారు పెద్దలు. పులికాపంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం. ఒక విగ్రహమా 2, దాదాపు 10 విగ్రహాలు కంచుపోత పోసిన విగ్రహాలు, 4 పడితే కానీ కదలని విగ్రహాలు. విగ్రహాలన్నింటినీ ఉత్తర మంటపంలోకి చేర్చారు. పెద్దలు విగ్రహాలు మోస్తుంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుకుని మోస్తున్నట్లు నటిస్తూ వాళ్ళతో పాటే అమ్మ అయ్య అంటున్నారు. 2 గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు. పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోశారు. విగ్రహాలన్నింటినీ ముందు చింతపండు పులుసుతో తోమారు. ఆ పైన ఇసుక తిన్నెల్లోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాల్ని రుద్ది తళతళలాడేటట్టు చేశారు. ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి. అమ్మవారికి చీర, అయ్యవారికి ధోవతి, చండీశ్వరుడికి పాగా, ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు, ఇలా అలంకారాలు చెయ్యాలి. అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు. పెద్దయ్య గారు చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు. ఆ విగ్రహాలే ఆ రోజు నంది వాహనం మీద ఊరేగింపుకు వెళ్తాయి. నారాయణ మెల్లిగా తండ్రి దగ్గరకు చేరాడు. ఏరా, నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య. ఓ అన్నాడు నారాయణ. అయితే కుచ్చిళ్ళు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య. పెద్దయ్య విగ్రహానికి ముడి వేయటమేమి, నారాయణ వెనక నుంచి ముడి విప్పటమేమి, అలా అరగంటైనా అలంకారం పూర్తి కాలేదు. పెద్దయ్య నవ్వుతూ, ఒరేయ్ నాయన, ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారమంతా పూర్తి చేశాడు. అలంకారమంతా తనే చేసినంత తృప్తి వచ్చింది నారాయణకి. అమ్మవారి చీర సర్దాడు, స్వామి ఉత్తరీయం సరిచేశాడు. దూరం నుంచి చూశాడు, దగ్గర నుంచి చూశాడు, పూసల పేర్లు దిద్దాడు. ఇలా అలంకారమంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందరినీ చూశాడు. నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఇప్పుడే వస్తా అని రయ్యని ఇంటికి పరిగెత్తుకెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న రెండు మందార పూలను తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు చరిచాడు. ఆ సాయంత్రమే నంది వాహనం ఊరేగింపు. బజార్ బజార్ అంతా చెప్పాడు నేనే స్వామికి అలంకారం చేశానని. పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ. నంది వాహనం ఒడ్డర్లే మోయాలి. రాత్రి 8 వాళ్ళింకా రాలేదు. వాళ్ళ కోసం 3వ మనిషిని పంపించారు. దేవస్థానం ట్రస్టీ వాళ్ళని వీళ్ళని కేకలేస్తూ హడావుడిగా తిరుగుతున్నాడు. వాహకులు ఆలస్యంగా వచ్చినందుకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం. ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందుకు నడిచారు. వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి. విగ్రహాలు గుళ్ళో నుంచి క్రింది ప్రాకారంలోకి వచ్చాయి. విగ్రహాల్ని నంది వాహనం మీదకి ఎక్కించారు. కానీ వాహనం లేవందే బొడ్డర్లు తగూలాడుకుంటున్నారు. నీ అమ్మ తప్పు నీదే, నీ అక్క తప్పు నీదే వాదులాడుకుంటున్నారు. దెబ్బలాట ఒక్కటే తక్కువ, వాహనం లేపండిరా అని అధికారులు అరుపులు. పటండ్రా పటండ్రా, హర హర మహాదేవ. నంది వాహనం అటూ ఇటూ ఊగింది. విగ్రహాలు ఒరిగాయి. ఒరేయ్ జాగ్రత్త రోయ్, అర్చకులు అరుపులు. ఊరేగింపుకు ముందు అర్చకుడు హారతిస్తున్నాడు. ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన రెండు మందార పూలు ఎక్కడో పడిపోయాయి. నారాయణ బిక్కమొహం వేశాడు. కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి. తను నవ్వాడు. అదండి కథ. ఈ కథలో శంకర్ మంచి సత్యం గారు మనకి పిల్లల మనస్తత్వం కళ్ళకి కట్టినట్టు చూపిస్తారన్నమాట. ఈ కథలో మనం గమనిస్తే నారాయణ వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్నలా అవుదాం అనుకున్నాడు. నారాయణ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ నైవేద్యం పళ్ళం పట్టుకుని వెళ్తుంటే కాళ్ళు కాలుతున్న దృష్టి ఆ భగవంతుడి మీదే. గబగబా ఎలా గుడిలోకి వెళ్ళిపోదామా అనే కానీ తన కాళ్ళు కాలుతున్నది పట్టించుకోలేదు. అక్కడ నీళ్లు తుణికిపోతున్నా అది కూడా గమనించలేదు. అక్కడ ఇంకొకటి గమనిస్తే విగ్రహాలకి అర్చకులు అందరూ అలంకారాలు చేస్తుంటే పిల్లలు కూడా మేం చేస్తామంటే మేం చేస్తామని ముందు ముందుకు వచ్చేసారు. మరి పెద్దయ్య గారు అమ్మవారికి చీర కడుతుంటే నారాయణ అక్కడి నుంచి చూస్తుంటే పెద్దయ్య గారు తన కొడుకు నారాయణని అడుగుతారు, నువ్వు అలంకరిస్తావా అమ్మవారిని? ఓ అలాగే అంటాడు. అయితే పెద్దయ్య గారు కుచ్చులు గట్టిగా పట్టుకో అమ్మవారివి అని అమ్మవారి చీరకి ముడి పెడుతుంటే నారాయణ ముడి విప్పుతున్నాడంట. అక్కడ నారాయణుడి చిలిపితనం కనబడుతోంది కదండి. ఎంత బాగా వివరించారో శంకర్ మంచి సత్యం గారు. అలా చీర కట్టడం ఎంతకీ అవ్వట్లేదంట పెద్దయ్య గారికి. అప్పుడు పెద్దయ్య గారు ఒక చిరునవ్వుతో తిట్టకుండా నారాయణ్ని ముందు కూర్చోబెట్టుకుని మాటల్లో పెట్టి నువ్వు చెప్తూ ఉండు నేను కడతానని తను పని ముగించుకుంటాడు. తన తండ్రితో పాటు తను కూడా అమ్మవారిని అయ్యవారిని అలంకరిస్తున్నాను అనే ఆలోచనలో నిమగ్నమైపోయి ఆ విగ్రహాల దగ్గరగా వచ్చి అయ్యవారి ఉత్తరీయం సర్దుతాడు, అమ్మవారి కుచ్చిళ్ళు సర్దుతాడు. తర్వాత అయ్యవారు అమ్మవారు కేసి దీర్ఘంగా చూస్తూ చటుక్కుమని ఆలోచన వచ్చి వాళ్ళ ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ దొడ్లోంచి రెండు మందార పువ్వులు తెచ్చి చక్కగా అలంకరిస్తాడు. ఆ అలంకరించిన శివపార్వతిని చూసి ఎంతో మురిసిపోతాడు. ఆ పువ్వులు అలంకరించటంలో నారాయణుని సృజనాత్మకత ఎంత చక్కగా కనబడుతోందో కదండి. కానీ నందివాహనం ఊపుకి కుదుపుకి ఆ విగ్రహాల మీద ఉన్న మందార పువ్వులు ఎక్కడో పడిపోతాయి. అయితే నారాయణుడు బిక్కమోహం పెడతాడు. కానీ అమ్మవారు అయ్యవారు నవ్వుతున్నారని గమనించి మళ్ళీ తను కూడా వాళ్ళ మనసు నొచ్చుకోలేదని తను కూడా నవ్వుతాడు. ఇక్కడ మనం గమనిస్తే పిల్లలు ఏ పనైనా ఇష్టపడితే వాళ్ళ దృష్టి పెట్టి సంతోషంగా ఉత్సాహంగా ఉత్సుకతతో చేస్తారు. అలా ఈ కథలో నారాయణుని చూస్తే మీకు అనిపించట్లేదు? చాలా బాగుంది కదా. ఒక చిన్న విరామం తీసుకుని వచ్చేద్దామండి. చిన్న విరామం.
అంగజు నిగన్న మాయన్న ఇటురారా బంగారు గిన్నెలో పాలు వోసేరా దొంగనీవని సతులు పొంగుచున్నారా దొంగనీవని సతులు పొంగుచున్నారా ముంగిటానాడరా మోహనాకారా అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో
మై మీడియా The voice of India Mind Media The voice of India
Mind Media The voice of India ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. దిస్ ఇస్ మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు అన్నపూర్ణ కావిడి. ఈ కథలో శరభయ్యకి ఎందుకంత వైరాగ్యమో కథ విని తెలుసుకుందామండి. సంజె వేళ. ఇల్లాళ్ళు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిట గడపల్లో కూర్చుని ముచ్చటలాడుకుంటున్న వేళ. సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ వీధి చివర చిరుగంటల మూత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు, ఆ గంటల మూత వైపు పరుగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధు, బవిరిగడ్డం. ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు, నుదుట 3 పాయలుగా తెల్లని విభూతి. ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకుమ బొట్టు. చేతులకి ఛాతీకి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన్న అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు గల్లు గల్లును మోగుతున్నాయి. ఆ ఇత్తడి కావిడి నిగనిగ మెరుస్తోంది. శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకుమ బొట్లు పెట్టాడు. కావిడికి ఇరుపక్కలా వేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లా గిన్నెలు. ఇంటింట ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలు ఉండదు. ఏ ఇల్లాలైనా వాకిటి ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్ళేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని, మాతా అన్నపూర్ణేశ్వరి కేకను, ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరికొచ్చేసరికి అక్కడికి కుంటి గుడ్డి బిచ్చగాళ్ళంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏకతారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి, ఈ అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యమేమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండంగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపురానికి వచ్చిన 6 నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదకి తోలింది. పోనీ కట్టుకున్న మొగుణ్ణి కళ్ళలో పెట్టుకుని చూసిందా అందామంటే అదీ లేదు. శరభయ్యని నుంచోనిచ్చేది కాదు, కూర్చోనిచ్చేది కాదు, తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిన్నిచ్చేది కాదు. ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ నెమలికంఠం చీర కట్టుకుని చేమంతి పువ్వులు పెట్టుకుందని శరభయ్య దగ్గరికెళ్ళి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సయ్యన తాచుపిల్లలే లేచి అదొక్కటే తక్కువ ముఖానికి, సచ్చినోడికి సరసం కూడా అని చీ కొట్టేది. అప్పటినుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు. శరభయ్య తల్లిదండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చెయ్యనీయలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్యన్నా బతుకన్నా విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయొచ్చాడు. అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు. కానీ కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే. అది నెమలికంఠం చీర కట్టుకుందో లేదో వాళ్ళ జడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళం గురించే తలుపులు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు సరభయ్య. ఓ మఠం నుంచి ఇంకొక మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం కట్టాడు కానీ కాంతమ్మని గురించి ఆలోచనలు తగ్గలేదు. పోనీ ఇంటికెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు. కొంతకాలానికి ఓ దయగల సీటకుడు, ఎంతకాలం ఈ బైరాగుల మఠంలో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరన దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు. అప్పట్నుంచి ఆ కావిడి భుజాన వేసుకుని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మని చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణ్యం అయింది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటి బిచ్చగాడు సాయం పాడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్ళు లేవు. శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత నువ్వు పోయిన తర్వాత నాకు ఈ అన్నపూర్ణ కావిడి ఇవ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా? అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేరా? పాపం, నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు. కానీ కుంటి సిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళమే మిగిలింది. అదండి కథ. సత్యం శంకర్ మంచి గారు ఈ కథలో ఎంత చక్కగా చెప్తారో ఆలి మనసు. బహిర్గత అందం కన్నా అంతర్లీనమైన అందమైన మనసు ఉండాలంట ఆలికి. తన మనసు తన సంసారంలో అంతర్లీనంగా ప్రవహించే ప్రేమ సాగరమట. బరువు బాధ్యతలు ఎక్కువైన కొద్దీ సంసారంలో తన మనసులో ప్రేమ అక్షయం అవుతుందట అవి స్వీకరించేందుకు. శరభయ్య శాంతమ్మని పెళ్లి చేసుకోకుండా నల్లగా ఉందని కాంతమ్మని పెళ్లి చేసుకుంటాడు తన బహిర్గత అందాన్ని చూసి. తన వైవాహిక జీవితం కష్టాల పాలు చేసుకుంటాడు. విరక్తితో సన్యాసంలో కలిసిపోతాడు. కానీ ఎంత కలిసినా కాంతమ్మ మీద వ్యామోహం తగ్గక మళ్ళీ అమరావతి తిరిగి వస్తాడు. కానీ అప్పటికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు శరభయ్యకి నిజమైన వైరాగ్యం వస్తుంది. తనకి ఉన్నది అందరికీ పెట్టి తను పస్తులుండేవాడు. సిద్ధయ్య శరభయ్య అన్నపూర్ణ కావిడి శరభయ్య పోయిన తర్వాత తనకి కావాలని అడుగుతాడనమాట. శరభయ్య ఒక్క నవ్వు నవ్వి, నీకు అన్నపూర్ణ లాంటి పెళ్ళని రావాలని కోరుకోవాలి కానీ నువ్వు అన్నపూర్ణ కావిడ ఎందుకురా నీకు? సంసార బంధాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఆలి ఒక అన్నపూర్ణాదేవే. అలాంటి ఆలి నీకు రావాలి అని కోరుకోరా అని సిద్ధయ్యకి శరభయ్య చెప్పిన మాటలు చాలా బాగున్నాయి కదండి. అదండి కథ. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే వాడుతోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వాడుతోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వన జనాభుడే వడ్డీ కాసుల వాడే వన జనాభుడే వడ్డీ కాసుల వాడే వన జనాభుడే పుట్టుకొట్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుకొట్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచే దేవుడే ఎలమి కోరిన వరాలిచే దేవుడే ఎలమి కోరిన వరాలిచే దేవుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వేడుకొందామా
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు చెట్టు కొమ్మనున్న కథ. ఈ కథలో ముక్కంటి జన్మరహస్యం ఏమిటో కథ విని తెలుసుకుందామండి. కొన్ని కథలు నేల మీద నడుస్తాయి, కొన్ని కథలు గాలిలో ఆడుతాయి, కొన్ని కథలు చెట్టు కొమ్మను కూర్చుంటాయి. ముక్కంటి పల్లవుడికి 3 మూళ్ళ వయసు వచ్చింది. అమ్మ పెట్టిన చద్ది తిని బడికైతే వెళ్తున్నాడు, కానీ పాఠాలు కంటే పరుగులు పందాలంటేనే మక్కువ. పొద్దున్న సాయంత్రం అక్షరాల సంగతి అయ్యవార్లకు వదిలేసి ఆకతాయిల్ని చేరదీసి జట్టు కట్టి కుస్తీ పట్లు పట్టటమే ముక్కంటి పని. ఓ రోజు పోటీలో తగాదా వచ్చింది, మాటలు పెరిగాయి. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. పిల్లల్లో ఒకడెవరో చెంగున లేచి, పోరా నీ అబ్బాకి చెప్పుకోరా అన్నాడు ముక్కంటిని. వాడికి అబ్బ లేడురా అన్నాడు ఇంకొకడు. ఆ మాటతో ముక్కంటి నీరు గారిపోయాడు. ఎక్కడలేని కోపం వచ్చింది. పలక పెళ్ళను పగలకొట్టాడు. బలపం ముక్కల కింద విరిచేశాడు. పగిలిన పలకతో ఇంటికొచ్చిన కొడుకుని చూసి తల్లి ఇదేమిటి అంది. బలపం ముక్కలు గుప్పిట్లో పిండుతూ నాకు అయ్యలేడా అమ్మా అని అడిగాడు ముక్కంటి. ఎవరన్నారయ్యా నీకు అయ్యలేడని అంది తల్లి. ఊరు వాడ అంతా అంటున్నారమ్మా అన్నాడు ముక్కంటి. వాళ్ళకే సమాధానం చెప్తాను రావయ్యా అంటూ ముక్కంటిని చెయ్యి పుచ్చుకుని నడివీధిలోకి తీసుకొచ్చింది. పెద్ద అరుగు మీద కొడుకుని నుంచోపెట్టి పిల్లల్ని పెద్దల్ని అందరినీ కేకపెట్టి పిలిచింది. అలా పోగైన జనసమూహానికి ముక్కంటి జన్మ చెప్పింది. అన్నలారా అమ్మలారా, నా బిడ్డ ముక్కంటికి అయ్యలేడన్నారట. నేనిప్పుడు చెప్తున్నాను, నా బిడ్డకు తండ్రి ఆ అమరేశ్వరుడు. జనం ముఖాలు ముఖాలు చూసుకున్నారు. చెప్పుకుపోతోంది ముక్కంటి తల్లి, నేను విధవను, 10 ఏళ్ల క్రితం స్వామి ముందు సాగిలపడి నాకు సంతానం ఇవ్వమని ప్రార్థించాను. నాకు సంతానం కలిగితే పుట్టెడు నీళ్లతో నీకు దీపారాధన చేస్తాను, పుట్టెడు ఇసుకతో నీకు సమారాధన చేస్తాను అని మొక్కుకున్నాను. ఆ మొక్కుకోవడం విన్న ఆడవాళ్ళు నన్ను గేలి చేశారు. ఆ తరువాత నాకు నెలలు నిండాయి. ఈ ముక్కంటి పుట్టాడు, ఆ మొక్కుబడి ఇంతవరకు తీర్చలేదు. నా బిడ్డ తండ్రిని నిర్ధారించటం కోసమే ఇంతకాలం ఆగానేమో తెలీదు, ఇప్పుడే తీరుస్తున్నాను అని కృష్ణకెళ్ళి బిందెడు నీళ్లు తీసుకొచ్చి గాబులో పోసి ఒత్తి చేసి వెలిగించి దీపారాధన చేసింది. కృష్ణలో ఇసుక బుట్టెడు తీసుకొచ్చి వండి ఊరందరికీ సమారాధన చేసి వడ్డించింది. ముక్కంటి పెరిగి పెద్దవాడయ్యాడు. అయ్యవార్ల చదువు ఉపయోగించలేదు, కానీ అలనాటి ఆకతాయి జట్లు ఉపయోగించాయి. ఊరూరా తన సైన్యం పెంచుకుని అప్పటిదాకా పరిపాలిస్తున్న జైన రాజుల్ని వెళ్ళగొట్టి ధరణికోట రాజధానిగా వైదిక రాజ్యం స్థాపించాడు. ఎవరి ముక్కంటి పల్లవుడు, త్రినేత్ర పల్లవుడు, త్రినయన పల్లవుడు అన్న పేరుగల రాజు కంచీపురం రాజధానిగా పరిపాలించడానికి చరిత్ర చెప్తోంది. ఆ పేరుతో అనేక మంది రాజులు తెలుగుదేశంలో ఉండేవారని చారిత్రకులు చెప్తున్నారు. ఎవరేం చెప్పినా మనం కథ చెప్పుకోవటానికి ఇబ్బంది లేదు. ముక్కంటి పల్లవుడు వైభవంగా వివాహం చేసుకుని రాజ్యపాలన సాగిస్తుండగా ఒకరోజు ఒక సిద్ధుడు ముక్కంటికి ఒక రహస్య మంత్రం ఉపదేశించి ఒక పాదలేపనం అనుగ్రహించాడు. ఆ పాదలేపనం సాయంతో ముక్కంటి పల్లవుడు రోజు క్షణమాత్రంలో కాశీకి చేరుకుని గంగలో స్నానం చేసి తిరిగి క్షణాల్లో రాజధానికి తిరిగి వస్తున్నాడు. ముక్కంటి భార్య తన భర్త రోజు వెళ్ళి గంగా స్నానం చేసి వస్తున్నాడని గ్రహించింది. ఒకనాడు ఆ పాదలేపనం తనకు కూడా అనుగ్రహించమని వేడుకుంది. ముక్కంటి సమ్మతించలేదు. ముక్కంటి భార్యకు తను రోజు గంగా స్నానం చేయాలనే కోరిక అధికమైంది. జైన సిద్ధుల్ని ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఆ పాదలేపనాన్ని సంపాదించగలిగింది. దాని సాయంతో భర్త బయలుదేరిన మరుక్షణంలో తాను కాశీకి బయలుదేరి గంగలో స్నానం చేసి భర్త రావటానికి కొంచెం ముందుగా ఇల్లు చేరుకోవటం మొదలెట్టింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ముక్కంటి భార్య గంగలో స్నానం చేసి ఒడ్డు మీదకొచ్చేసరికి వాకిటుంది. వాకిటుంటే ఆ పాదలేపనం పనిచేయదు. తత్తరపడింది. రాజధానికి చేరుకోవటం ఎట్టా? గత్యంతరం లేక భర్తని వెతుక్కుంటూ ఒడ్డు వెంటే నడిచి వెళ్ళింది. అల్లంత దూరాన ముక్కంటి స్నానం ముగించుకుని ఒడ్డుకు వస్తున్నాడు. అంతఃపురంలో ఉండవలసిన భార్య గంగ ఒడ్డును కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. భార్య చేతులు జోడించి వివరం చెప్పి తప్పిదం ఒప్పుకుంది. మార్గాంతరం ఆలోచించమంది. అప్పుడు ముక్కంటి కాశీలోని పండితుల్ని సిద్ధుల్ని ఆశ్రయించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. ఈ రహస్య గంగా స్నానం ఎవరికీ తెలియదని, మేము వెంటనే అమరావతికి వెళ్ళకపోతే రాజ్యం అల్లకొల్లోలమైపోతుందని వివరించాడు. పండిత పరిషత్తు ముక్కంటి దంపతుల్ని వారి తమోమహిమతో వారి రాజధానికి చేర్చటానికి ఒక షరత్తు పెట్టింది. 2 సంవత్సరాల తర్వాత కాశీరాజ్యంలో గొప్ప క్షామం రాబోతోంది. ఆ సమయంలో మేము అమరావతి వస్తాము, మిమ్మల్ని పోషిస్తాను అని గంగలో నీళ్లు వదిలితే రాజధాని చేరుస్తామని ఆ ప్రకారం ముక్కంటి గంగలో నీళ్లు వదలగా దంపతులు రాజధాని చేరుకున్నారు. 2 సంవత్సరాలు గడిచింది. కరువు వచ్చింది. 6,000 కుటుంబాలు కాశీ నుండి బయలుదేరి నైజాం రాజ్యం గుండా పరిటాల మీదుగా ఘనాతుకూరు దగ్గరకు వచ్చేసరికి కృష్ణనది మహోద్ధృతంగా వరదల్లో ఉంది. కృష్ణ దాటటానికి సాధనం లేదు. ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆకలితో ఇక్కడ చచ్చిపోవడం కంటే కృష్ణలో దూకి ఆత్మహత్య చేసుకుందామని కృష్ణలో దూకారు. కృష్ణ 2 పాయలుగా విడిపోయి వాళ్లకు దోవ ఇచ్చింది. నడుచుకుంటూ అమరావతి వచ్చి ముక్కంటిని ఆనాటి వాగ్దానం నిలుపుకోవలసిందిగా కోరారు. ముక్కంటి వారందరినీ ఆదరించి వారికి మాన్యాలిచ్చి పోషించినట్లు శాసనం ఉంది. ఎక్కడ ఉంది శాసనం? ఏ ఇంటి పునాదిలోనో, ఏ భూగర్భంలోనో? ఇది పుక్కిటి పురాణం కావచ్చు, కట్టు కథ కావచ్చు. ఆ శాసనం దొరికి పలికితే తప్ప చెట్టు కొమ్మనున్న కథ చేతికందదు. ఇదండి కథ. ఈ కథకి ఆధారాలు చాలా తక్కువ. ఇక్కడ ఈ కథ మనం వింటుంటే శంకరమంచి సత్యం గారు ఒక న్యాయవాదని తెలుస్తోంది మనకి. ఒక న్యాయవాది దృష్టిలో ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ముక్కంటి కోప ఆవేశాలకు లోనై ఇంటికి వచ్చి నాకు తండ్రి లేడా అమ్మా అని అడిగినప్పుడు ఆ తల్లి అది గమనించి ఎవరన్నారు, రా వాళ్లతోనే చెప్తానని ముక్కంటి చేయి పట్టుకుని వెళ్ళి అందరి సమక్షంలో పెద్దవాళ్ల ముందు తను చెప్తుందన్నమాట. ముక్కంటి తండ్రి ఆ అమరేశ్వరుడని. ఇక్కడ మనం గమనిస్తే తను అంటుందన్నమాట, ఆ అమరేశ్వరుడికి నేను మొక్కుకున్నాను, నాకు సంతానం కలిగితే నీళ్లలో దీపం వెలిగిస్తాను, ఇసుకతో నీకు సమారాధన చేస్తాను అని. మరి ఆ మాటలతో ఆ తల్లి సంతానం, తనకి సంతానం కలిగినందుకు అందరి ముందు నీళ్లలో దీపం వెలిగించింది, ఇసుకతో సమారాధన చేసింది. అందుకే అంటారండి, న్యాయవాదులు వైద్యులు మనని నీళ్ల మీద సునాయాసంగా నడిపిస్తారట, వాళ్ళ విద్యల నైపుణ్యంతో. ముక్కంటి ఆనాటి వాగ్దానాన్ని నిలుపుకున్నాడు. కానీ దీనికి రుజువులు ఆధారాలు లేకపోవటం మూలంగా సత్యం శంకర్ మంచి గారి దృష్టిలో ఇదొక చెట్టు కొమ్మ మీద ఉన్న కథే. బాగుంది కదండి. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
వలపులు వలపులు వయాలి చలమరి మరుడును సమీళి, వలపులు వలపులు వయాలి చలమరి మరుడును సమీళి, వలపులు వలపులు వయాలి చలమరి మరుడును సమీళి, వలపులు వలపులు వయాలి. నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్యపు నివాళి, నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్య, కొలదికి మీరిన గురుకుచములకును కొలకు నీ మనసు దువాళి, కొలదికి మీరిన గురుకుచములకును కొలకు నీ మనసు దువాళి, వలపులు వలపులు వయాలి చలమరి మరుడును సమీళి, వలపులు వలపులు వయ్యాళి. వనిత నిండు జౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాళి, వనిత నిండు జౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాళి, వెనక ముందరల వెనగు గోరి కొన్న పిసాళి, వెనక ముందరల వెలది మేనికిని వెనగు గోరి కొన పిసాళి, వలపులు వలపులు వయ్యాళి చలమరి మరుడును సమీళి, వలపులు వలపులు వయ్యాళి.
పడతి కోరికల భావం గుణకును కడుకడు నీతమి గయాళి పడతి కోరికల భావం గుణకును కడుకడు నీతమి గయాళి చిడిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాళి చిడిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాళి వలపులు వలపులు వయాలి చలమరి మరుడును సమీళి వలపులు వలపులు వయాలి చలమరి మరుడును సమీళి వలపులు వలపులు వయాలి వలపులు వలపులు వయాలి వలపులు వలపులు వయాలి.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటకి. మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనము 4వ కథలోకి వెళ్ళిపోదామా అండి. కథ పేరు బాకీ సంతతి. ఈ కథలో రంగయ్యకి అంత కోపం ఎందుకో, పంతులు గారి ఇంటికి ఎందుకు వచ్చినట్టో. కథ విని తెలుసుకుందామండి. రంగయ్య నుంచునున్నాడు. గడ్డం కింద చేతికర్ర మోపు చేసి కర్రకి కాలు మెలికేసి వీధిలో గుమ్మానికి అడ్డంగా నుంచునున్నాడు. నిలబడ్డ రంగయ్య తోక మీద నుంచున్న పాములా ఉన్నాడు. పంతులు గారో అని కేకేశాడు రంగయ్య. అది ఉరుములాంటి కేక, పగబట్టిన పాము బుసలాంటి కేక. ఇంట్లోంచి సమాధానం రాలేదు. కర్ర మీదకి వంగి నుంచున్న రంగయ్య కళ్ళు ఇంట్లోకి చీల్చుకుంటూ చూశాయి. మనిషి అలికిడి లేదు. పంతులు గారో, మళ్ళీ పిడుగులాంటి కేక, ఆంబోతు రంకెలాంటి కేక. లోపలున్న పంతులు ఉలిక్కిపడ్డాడు. కిటికీలోంచి చూశాడు. వాకిట్లో 10 తలల నాగుపాము బుసలు కొడుతున్నట్లు రంగయ్య. రంగయ్య కళ్ళు కణకణలాడుతున్నాయి. పంతులకి గుండె దడదడ కొట్టుకుంది. పిల్లని పంపించి స్నానం చేస్తున్నారు, అరుగు మీద కూర్చోమనవే అని చెప్పాడు. పిల్ల చెప్పినా రంగయ్య కూర్చోలేదు. కర్రకి కాలు మెలికేసి అలాగే గుమ్మానికి అడ్డంగా నుంచున్నాడు. పంతులు స్నానం ఇందాకనే అయిపోయింది. రంగయ్యని అలా చూస్తుంటే ఒళ్ళంతా చెమటలతో తడిసిపోతోంది. అతనికి ఎదురుగా వెళ్ళటానికి కాళ్ళు వణుకుతున్నాయి. అరగంట అయింది. రంగయ్య కదల్లేదు, అలాగే చూస్తున్నాడు. ఆ చూపుల్లో కసి, పగ. ఆ చూపులు కత్తులు పొడిచినట్లు పొడుస్తున్నాయి. పంతుల్ని కింద పడేసి గుండెల మీదకెక్కి గొంతు పిసుకుతూ అడుగుతున్నాయి. ఏమయ్యా పంతులు, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసింది చాలక నా చేతులు ఇరగొడతావా? నేనేం తప్పు చేశానయ్యా? నేల నమ్ముకున్న ఓణ్ణి, అప్పు కింద నా ఎద్దుల్ని జప్తు చేసి నా చేతులు నరుకుతావంటయ్యా? అయినా పంతులు, ఎప్పటి బాకీ అయ్యా అది? మా అయ్య చేసిన బాకీ కాదు? అయ్యకిచ్చిన మాట కోసం ప్రతి 7 నీ బాకీకి జమేస్తున్నానే. పండిన పంటలో 3 వంతులు కళ్ళం నుంచి నీ ఇంటికి తోలుతున్నానే. మిగిలిన గింజలు తిండికి చాలకపోతే పిల్లా పాప గంజి తాగి గడుపుకుంటూ వచ్చామే. నువ్వెన్నడూ అయ్యో అనలేదే, నీ జమ ఆపలేదే. నీ బాకీ శాపమై నా బతుకు బూడిద చేసింది గదా. నిన్నెప్పుడన్నా పల్లెత్తు మాటన్నానా? ఇంటిదానికి నగల మాట దేవుడెరుగు, కాస్తంత మంచి చీర కొనెరుగుదునా? నా ఇల్లాలి మెళ్ళో కంటి ఎప్పుడు నీ కంట పడిందో, మరుసటేడే నీకు జమ అయిపోయింది గదా. అప్పటికీ ఆ బాకీ తీరలేదా? అల్లుడొచ్చిన నాడు కూడా అడ్డడి గింజలు ఇంట్లో లేకుండా నీ ఇంటికి చేరేశానే, అయినా నీ బాకీ తీరలేదా? నా కర్మని దేవుణ్ణి అనుకున్నానే కానీ నిన్ను తప్పుపట్టానా? ఇయ్యాళ బాకీ మొత్తం కట్టమని నా ఎద్దుల్ని జప్తు చేసి నా కాళ్ళు చేతులు నరుకుతావా? పొలం దున్నకుండానే బతకగలనా? ఇయ్యాళ నా ఎద్దుల్ని లాక్కుని రేపు నా పొలం లాక్కుందామనుకుంటున్నావు కదూ? నా నేల నాది, నా పొలం నా ఊపిరి, నేను వదలను. నీ గుండెలు చీలుస్తా, రా బయటకు రా. పంతులు గారో, బయట నుంచి ఆకాశం పెళ్ళ పెళ్ళ మన్నట్టు పెద్దగా కేక. పంతులకి తెలిసిపోయింది, రంగయ్య ఇవాళ తన్ని మింగేస్తాడు, చీల్చి నెత్తురు తాగుతాడు. ఇంకో మార్గం లేదు, రంగయ్యకి లొంగిపోవలసిందే. పంతులు బయటకొచ్చాడు. గుమ్మానికి అడ్డంగా నుంచున్న రంగయ్య మాట్లాడలేదు, ఇదేమని అడగలేదు, పెదవి విప్పలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు బుసలు కుడుతుంటే పంతులు కళ్ళలోకి చూశాడు. పంతులు రంగయ్య వైపు చూడకుండా అన్నాడు, రంగయ్య నువ్వింత కష్టపడతావంటే నేను ఎద్దుల్ని తోలుకొస్తానా? మీ నాన్న చేసిన బాకీ కదా, పూర్తి చేస్తే చచ్చిన ఆయన ఆత్మ శాంతిస్తుందని. సరే, ఇచ్చినంతే చాలు, ఇవ్వని వాళ్ళని పీడిస్తానా? ఇదిగో నోటు, బాకీ చెల్లినట్లే అనుకో. నీ ఎద్దుల్ని నువ్వు తోలుకెళ్ళు. రంగయ్య కర్ర వదిలేసి చతికెలిపడ్డాడు. తాచుపాములాంటి రంగయ్య పసిపిల్లవాడైపోయాడు, కరిగి నీళ్ళైపోయాడు, ఆవు అంత అమాయకమైపోయాడు, కుక్క పిల్లైపోయాడు, ఈగైపోయాడు, దోమైపోయాడు. కళ్ళ నీళ్లు ధారలవుతుంటే చేతులు జోడించి అన్నాడు, అయ్యా ధర్మ పెబువులు, నా ఎద్దులు నాకప్పగించారు చాలు, ఎప్పటికి మళ్ళీ బాకీ జమేసుకోండయ్యా. మా అయ్య బాకీ తీర్చకుండా ఉంటానా? నేను పోతే నా కొడుకు చేత బాకీ తీర్చేటట్టు ఒట్టేయించుకుని పోతానయ్యా. కాస్త కనిపెట్టి ఉండండయ్యా చాలు అంటూ వంగి వంగి దన్నాలు పెడుతూ ఎద్దుల్ని తోలుకు వెళ్ళిపోయాడు. అదండి కథ. ఈ కథలో రంగయ్య తండ్రి చేసిన అప్పుకి రంగయ్య తండ్రితో పాటు రంగయ్య కూడా బాకీ తీరుస్తూనే ఉన్నాడు. పంతులకి బానిసైపోయి రంగయ్య కుటుంబం కాయ కష్టం చేసుకుని గంజినీళ్లు తాగి బతుకుతున్నా ఏమీ బాధపడలేదు. కానీ పంతులు గారు తన ఎడ్లని తీసుకుని వెళ్ళిపోతే మటుకు చేతులు కాళ్ళు నరికేసినట్టు అనిపించి కోపం ఆవేశం వచ్చేసాయి రంగయ్యకి. ఆ కోపంలో పంతులు గారి ఇంటికి వచ్చి నిలదీస్తాడు. అది చూసి పంతులు గారు బెంబేలెత్తిపోయి తన దగ్గరున్న బాకీ నోటు ఇచ్చేసి నీ బాకీ తీరిపోయినట్లే అంటాడు పంతులు గారు. తన ఎడ్లను కూడా ఇచ్చేస్తాడు పంతులు గారు. అవి చూసుకుని రంగయ్య కళ్ళ నీళ్ళ పర్యంతమై పంతులు గారి కాళ్ళ మీద పడతాడు. పసివాడ్లా ఏడుస్తాడు. రంగయ్య అంటాడు, నేను మీ బాకీ తీరుస్తూనే ఉంటానయ్యా, నా కొడుకు చేత కూడా ఒట్టు పెట్టించుకుంటానయ్యా మీ బాకీ తీరుస్తూ ఉండమని. మీరు మా కేసు చూస్తే చాలయ్యా, మీరు మమ్మల్ని చూసుకుంటే చాలయ్యా అని కాళ్ళు పట్టుకుంటాడు. రంగయ్య మనసు ఎంత గొప్పదో. పంతులు గారు నోటిచ్చేసినా రంగయ్య తన బాకీ ఉన్నంత వరకు తీర్చటానికి సిద్ధమే అయ్యాడు. కానీ మధ్యలో ఆపలేదు, పంతులు గారిని మోసం చేయలేదు. నిరక్షరాస్యత మూలంగా అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు బానిసలుగా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిరక్షరాస్యత మూలంగా లెక్కలు ఏమీ తెలియదు. తరతరాల నుంచి అలాగా ఈ దొంగ లెక్కలు వేసిన యజమానుల దగ్గర అలా అప్పు తీరుస్తూనే ఉంటారు, కానీ ఆ అప్పు ఎంతకీ తీరదు. మన దేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఇది మనం చూస్తూ ఉంటాము. బానిసత్వం గురించి చాలా వింటూ ఉంటాము. అక్షరాస్యత పెరిగిన కొద్దీ బానిసత్వం తగ్గుతుందేమో కదండి. ఎంత బాగుందో కదండి కథ. చక్కటి సూర్యరశ్మిలో మన అక్షరాల పూదోట వికసించిన భావకుసుమాలతో ఎంత అందంగా కనబడుతోందో కదండి. ఎన్నో భావకుసుమాలు మన అక్షరాల పూదోటలో పూయాలని ఆశిస్తూ శనివారం నాడు ఇదే సమయానికి వచ్చే వారం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
తత్తాతి గుడి థిం థిం తక థిం థిం తత్తాతి గుడి థిం థిం తక థిం థిం తిక్కి 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 తత్తాతి గుడి థిం థిం తిక్కి తిక్కి తత్తాతి దానవదన వితాన దాన సంధాన రుధిర నిజ పానమిదం దానవదన వితాన దాన సంధాన రుధిర నిజ పానమిదం నానాభూత గణానాం గానం నానాభూత గణానాం గానం దీన జనానాం తితి తితి నానాభూత గణానాం గానం దీన జనానాం తితి తితి తత్తాతి గుడి దిం దిం తక దిం దిం తితి 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 తత్తాతి గుడి దిం దిం విమత ధనుజమత విభవ పరిభవిత సమధికం తవ శౌర్యమిదం విమత ధనుజమత విభవ పరిభవిత సమధికం తవ శౌర్యమిదం ప్రమదాభౌయం ప్రమదాభరణం తిమిర నిరసనం తిత్తి తితి ప్రమదాభౌయం ప్రమదాభరణం తిమిర నిరసనం తిత్తి తితి తిరువేంకటగిరి దేవనిధాను పరమామృత రసభాగ్యమిదం తిరువేంకటగిరి దేవనిధాను పరమామృత రసభాగ్యమిదం కరుణావరణం కమలాఘటను తిరో తిరో తిత్తి తితి తితి కరుణావరణం కమలాఘటను తిరో తిరో తిత్తి తితి తితి తిరో తిరో తిత్తి తితి తితి తిరో తిరో తిత్తి తితి తితి తత్తాతి గుడి దిం దిం తక దిం దిం తిత్తి తిత్తి తితి 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 తత్తాతి గుడి దిం దిం తత్తాతి గుడి దిం దిం తత్తాతి గుడి దిం దిం
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు అక్షరాల పొద్దుట కార్యక్రమం ఆగస్టు 18 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.